కంటిల్ ముండు రథంబుపై మరి తుదిన్ కంటిల్ తుదిన్ క్రమ్మరన్ కంటిల్ తొంటి రథంబు మీద ఇదే ఈ కళ్యాణ చారిత్రులే వెంట దోచిరి రెండు దిక్కుల మనోవిభ్రాంతియో నీరిలో నుంటాశ్చర్యము చూతునంచు మరియు ఊహిల్చి మగ్నంగుడై. ఇంతకు పూర్వమే ఒడ్డు మీద చూచాను, నీళ్లల్లో మెలిగితే నీటిలో కనపడుతున్నారు, మళ్ళీ పైకి లేస్తే పైన కనపడుతున్నారు, నేట బయట రెండు చోట్ల రథము రథంలో కూర్చున్న బలరామకృష్ణులు ఎలా కనపడుతున్నారు, ఒక వ్యక్తి ఏకకాలంలో రెండు చోట్ల ఎలా కనపడతాడు, ఒడ్డు మీద ఉండడం ఆశ్చర్యం కాదు, నీటిలో నుండి ఆశ్చర్యము చూతునంచు. ఈ నీటిలో కనపడటమే ఆశ్చర్యం. ఇదేదో చూద్దాం, ఈ మాయని తేల్చుకుందాం, ఇది నా మనోవిభ్రాంత మాయా మహిమ ఇది అమీతుమి తేల్చుకుందామని మళ్ళీ బుడుంగుని నీటిలో ములిగాడు. ఆ నీటిలో ములిగినవాడు అలా ఉండిపోయట, పైకి లేవట్లా, కిందే కనబడిపోయింది, అంత ఆశ్చర్యం. ఈసారి నీటిలో ములిగిన ఆయనకి ఇహ నీటిలో బలరామకృష్ణులు కనపడలేదు, రథం కనపడలేదు, ఏనాడు ఏ ప్రాణి ఏ భక్తుడు చూడని ఒక అపూర్వ దృశ్యం చూశాడు ఆయన. ఏ జన్మ సంస్కారము, పోషిత బాంధవుడు యదు పుంగవుడా జలమందుగాంచే సద్భాషు సహస్రమస్తక విభాసిత రత్న విభూషు భూమి భృద్వేషు కృపాభిలాషు ప్రతివీరచము విజిగీషు నిత్య సంతోషు అరోషు నిర్దళిత దోషు అనేక విశేషు శేషు నిల్. ఎప్పుడూ బంధువుల్ని పోషించడం అనే మంచి బుద్ధి కలిగిన ఆయన భగవంతుని కథలు విని జీవితం చరితార్థం చేసుకున్న అక్రూరుడు నీటిలో ములగ్గానే ఒక అపూర్వ వ్యక్తి కనపడ్డాడు. చక్కగా మాట్లాడుతున్నట్టు ఆయన, ఆయన మాట్లాడుతుంటే ఎంతసేపు మాట్లాడినా వినాలి వినాలనిపిస్తోంది. వేయి పడగలు, ఆ వేయి పడగల మీద ధగధగ వెలిగిపోతూ గిర్రును తిరుగుతోంది భూమి. తెల్లగా ఉన్నాడు ఆయన, రత్నాల ఆభరణాలు ధరించాడు. భూమిని భరించటం వల్ల నెత్తి మీద మహారాజుగా ఉన్నాడు గనక భూమిని భరించేవాడిని రాజు అంటారు. ఆ రాజవేషం ధరించాడు, నల్లని బట్ట కట్టుకున్నాడు, కరుణాస్వరూపుడు, శత్రువుల్ని చీల్చి చెండాడడంలో ఆసక్తి కలిగినవాడు. ఇక్కడ శత్రువులంటే అంతఃశత్రువులు, కామక్రోధాదులను కూడా జయించినవాడు. నిత్యం సంతోషంతో ఉంటాడు, ఆయనకి ఎప్పుడు దుఃఖం ఉండదట, జ్ఞానికి దుఃఖం ఉండదు. అరోషు కోపమే లేనివాడు ఆయన. నిర్దళిత దోషు అన్ని దోషాలు తొలగించినవాడు, తన భక్తులకి దోషాలు లేకుండా చేస్తాడు, అసలు ఆయనలో ఏ దోషము లేదు. ఇంకా అనేక విశేషములు కలిగిన పూజ్యుడు ఆదిశేషుడు కనపడ్డాడు. ఆ శేషుడికి ఇన్ని విశేషణాలు చెప్పారు. సద్భాషు సహస్రమస్తక విభాసిత రత్న విభూషు భూమి భృద్వేషు కృపాభిలాషు ప్రతివీర చము విజిగీషు నిత్య సంతోషు అరోషు నిర్దళిత దోషు అనేక విశేషు శేషు నిన్ చూచాడు ఆయన. ఇంకా ఆ ఆదిశేషుడు నీలవస్త్రం ధరించాడు. సిద్ధులు పాములు ఆయన్ని సేవిస్తూ ఓం అనంతాయ నమః అంటూ ఉండగా ఆ ఆదిశేషుడు మూడు చుట్టలు చుట్టుకొని పడగ పైకి పెట్టి ఉండగా ఆ ఆదిశేషుని చుట్టల్లో పడుకునున్నట్ట శేషుడి చుట్టల్లో ఒక మరోత్కృష్ట పురుషుడు, మహాపురుషుడు, నిజమైన పరమపురుషుడు, పురుషోత్తముడు దర్శనమిచ్చాడు. ఆ భోగి భోగ పర్యంక మధ్యంబున వలనొప్పు పచ్చని వలువవాని మేఘమధ్యంబున మెరుగు చందంబున ఉరమున శ్రీదేవి ఒప్పువాని ముసరుతేటులు వివ్వ ముఖ చతుష్కము కల తనయుడాడెడి బొడ్డు దమ్మివాని కదలిన బహుపద క్రమ విశేషంబుల రవము చూపెడి నూపురముల వాణి జల జగర్భ రుద్ర సనక సనందన సద్విజామర ప్రశస్యమాన చరితుడైన వాణి సౌందర్య ఖనియైన వాణి నొక్క పురుష వర్యుగాంచే. ఆదిశేషుడు చుట్టలు చుట్టుకుని ఉండగా ఆ చుట్టల మధ్యలో ఆయననే పానుపుగా చేసుకుని ఒయ్యారంగా పడుకున్నాడు ఒక ఆయన. ఆయన నల్లని మేఘంలో ఉన్నాడు, ఆయన పసుపు పచ్చని బట్ట కట్టుకున్నాడు, వలనొప్పు పచ్చని ఒలువ వాణి, మెరిసిపోతున్న పట్టు పీతాంబరం,
అది మామూలుది కాదు. పట్టు వస్త్రం, పీత అంటే పసుపు, పసుపచ్చని బట్ట కట్టాడు ఆయన. మేఘము నల్లగా ఉన్నట్టు ఆయన నల్లగా ఉన్నాడు. మేఘంలో మెరుపు తీగలాగా ఆయన వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఎర్రగా మెరిసిపోతోంది. మరో పక్కన శ్రీవత్సమనే పుట్టుమచ్చ. ఇది సరిపోదా అన్నట్టుగా ఈ బొడ్డులో నుంచి తామర పువ్వు పైకొచ్చింది ఆ నీటి ఉపరితలం మీదకి. ఆ తామర పువ్వులో నాలుగు ముఖాలతో చిన్న పిల్లవాడిలాగా బ్రహ్మదేవుడు ఆడుకుంటున్నట్ట. అసలు ఏమి చమత్కారం అండి, ఇక్కడే ఉంది. ఆయన బొడ్డులో నుంచి తామర పువ్వు బయటకు వచ్చింది. ఆ తామర పువ్వులో మరో బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డ బ్రహ్మ. బ్రహ్మ ఎర్రగా ఉంటాడు తామర పువ్వులాగే. ఆయనకి నాలుగు ముఖాలు. ఈ నాలుగు ముఖాలు తామర పువ్వుల్లో ఉన్నాయట. ఇంతలో తామర పువ్వులో తేనె తాగడానికి తుమ్మెదలు వచ్చాయి. ఈ తుమ్మెదలు ఈ బొడ్డులో ఉన్న తామర పువ్వు మీద వాలబోతూ ఉంటే అక్కడ అడ్డంగా ఈ బిడ్డ కనబడ్డాడు బ్రహ్మగారు. బ్రహ్మగారిని చూచి, బ్రహ్మగారి ముఖాలను చూచి అవి కూడా తామర పువ్వులు అనుకున్నాయట తుమ్మెదలు. అందుకని నోరు తెరిచిన బ్రహ్మగారి నోట్లోంచి లాలాజలం వస్తుంటే ఇదే తేనె అనుకుని బ్రహ్మ ముఖమే తామర పువ్వు అనుకుని ఈ తుమ్మెదలు నోట్లో దూరుతుంటే ఈ చిన్నపిల్లాడి కదైనా బ్రహ్మగారు ప్రస్తుతం, అందుకని చీ చీ నోట్లోకి వెళ్ళిపోతున్నాయని అని నాలిక మీద ఉన్న తుమ్మెదలను తోలుకుంటున్నట్ట. ఆ తోలుకుంటున్న దృశ్యం అపూర్వంగా ఉందట. ఎంత మనోహర దృశ్యం అది, ఎంత అద్భుతం అన్నమాట అది. ఆయన బొడ్డులో నుంచి వచ్చినటువంటి తామర పువ్వులో ఉన్న బ్రహ్మదేవుడి ముఖము మీద తుమ్మెదలు పద్మమణి వాలుతూ ఉంటే వాటిని తోలుకుంటున్న ఈ తుమ్మెదల సమూహముతో కూడిన నాభి సరసిజం కలిగిన వాడాయన. ఇంకా ఆయనకి అనేక పాదాలున్నాయి. ఈ పాదాలన్నిటికీ గజ్జలున్నాయి. ఇటువైపు పడుకున్నాయన ఇటు కదలగానే ఈ కాళ్ళన్నీ కదిలి కాళ్ళకి ఉన్న గజ్జలన్నీ ఒకేసారి గణ 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 గణమని శబ్దం చేశాయి. ఆ శబ్దం అద్భుతమైన ప్రణవనాదం చేస్తున్నాయట. కదలిన బహు పద క్రమ విశేషంబుల రవము చూపెడి నూపురముల వాడన్నారు. అలా కాళీ గజ్జలన్నీ ఒకేసారి గణగణగణగణ శబ్దం చేసాయి. ఇంకా బ్రహ్మ రుద్ర సనక సనందనాదులు మహానుభావులైన ఋషులు ఓం నమో నారాయణాయ అని స్తోత్రం చేస్తూ ఉంటే ఆ స్తోత్రం అందుకుంటున్న పరమ సౌందర్య నిధి అపార సుందర పురుషుడు ఆయన. అటువంటి ఒక మహాపురుషుణ్ణి చూచాడు. ఆ మహాపురుషుడు ఇంకా ఎంత అందంగా ఉన్నాడో గజ్జంలో రాశారు, పద్యంలో కాకుండా. అది మరియును చారు లక్షణ లక్షిత నఖ పాద గొల్ఫ జాను జంఘోరు కఠినాభి మధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును ఫాలనాసాధర వదన కర్ణుండును నీల నేరదవర్ణుండును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జ విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండును పున పురుషోత్తముని గాంచి భక్తి సంభ్రమంబు లగ్గ లంబులుగా దిగ్గన కరంబులు ముకుళించి ఇట్లని నుతించే. అక్రూరుడికి కనిపించిన ఆ సౌందర్యం ఎలా ఉంది? అన్ని అందమైన లక్షణాలే, శుభ లక్షణాలే. కాలి గోరెలా ఉండాలో, ముక్కెలా ఉండాలలో ఉంది. శంఖంలా నున్నగా ఉంది మెడ ఈ చేతులు మోకాళ్ల కంటుతున్నాయి కనుక ఆజానుబాహుడు. ఈ చేతులన్నిటికీ కంకణాలుండి ఇటు ఇటు కదులుతుంటే గణగణ శబ్దం చేస్తున్నాయి. మెడలో హారాలు, వక్షస్థలం మీద శ్రీవత్సమనే పుట్టుమచ్చ, కౌస్తుభమణి, ఇటు లక్ష్మి, నడుముకేమో మంచి అద్భుతమైన బంగారపు మొలతాడు, కాళ్ళకి గండపిండేరాలు, ఇవి కాకుండా పసుపచ్చని బట్ట, ఇవి సరిపోవా అన్నట్టుగా సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, పుణ్యశీలుడు, సుశీలుడు, నందుడు, సునందుడు, ఇటువంటి విష్ణు భక్తులు మరో పక్కన చేరి ఆయన్ని స్తోత్రం చేస్తూ ఉంటే శ్రీ అని, పుష్టి అని, తుష్టి అని, కీర్తి అని, కాంతి అని, ఇలా అని, ఊర్జ విద్య అవిద్య అనే కొన్ని శక్తులున్నాయి. ఈ శక్తులు విష్ణువుని సేవిస్తూ ఆయన ఆజ్ఞ ప్రకారమే మనల్ని పుట్టిస్తూ, పెంచుతూ, పోషిస్తూ, దుఃఖమిస్తూ, మళ్ళీ సుఖమిస్తూ ఉంటాయి. ఇటువంటి మాయాశక్తులు కూడా ఆయన చుట్టూత స్త్రీ రూపాలలో సేవిస్తున్నాయి. ఇటువంటి మహాపురుషోత్తముణ్ణి, సుందరాకారుణ్ణి చూచి ఇక నీళ్లలో, ఇదంతా యమునా నది మధ్యలో మునిగిపోయి పైకి తేలకుండా ఆనందంలో మునిగిపోయి, ప్రవాహంలో మునిగిపోయి ఆ భక్తుడు గనక పరమాత్ముణ్ణి ఇలా స్తోత్రం చేశాట. ఆ స్తోత్రం ఆయన ఏం కవే, మనలాగా అవధానే కాదు, భక్తితో ఆయన నోట్లోంచి తన్నుకొచ్చింది. అందుకే ఆ స్తోత్రానికి జనన మరణ చక్రమును నశింపచేసే ఇహపరములు రెండు అందించే అద్భుత అక్రూరస్తవంగా చరిత్రలలో పురాణాలలో ప్రసిద్ధి. ఈ స్తోత్రం విన్నా చదివినా దీనిని భక్తితో ఇంటికి వెళ్ళాక మననం చేసుకున్నా కంఠస్థం లేకపోయినా ఇలా చెప్పాడు అని గుర్తు తెచ్చుకున్నా పుణ్యం అట. అంత గొప్ప స్తోత్రం. అందరూ భక్తులు కూడా భక్తితో వినండి, చరితార్థులవ్వండి.
శ్రీమాని నీమాన చోర శుభాకార వీరా జగద్ధేతు హేతు ప్రకార సమస్తంబు నస్తంగతంబై మహాలోల కల్లోల మాలా కులాభీల పాధో నిధింగోలగా బాలగేళీ గతిందేలి నారాయణాఖ్యం పటుఖ్యాతి శోభిల్లు నీనాభి కంజంబులో లోకపుంజంబులంబన్ను విన్నాణియమన్న అబమ్మయుత్పన్నుడయ్యంగదా పావకాశ వాతావని వార్యహంకార మాయా మహామాన సాధుల్ హృషీకాదులున్ లోకముల్లోక బీజంబులున్ నిత్య సందోహమై నీ మహాదేహమందుల్లసించున్ వసించున్ నశించున్ జడత్వంబులేకాత్మయ్యొప్పు నీయొప్పిదం వెల్లనో చల్ల చల్లన్ విచారింపదారెంతవారెంతవారైన మాయాదులున్ మాయతోగూడి క్రీడించు లోకానుసంధాతయాధాత నిర్ణేతయే నీ కళారాశికిన్ కొందరం భోజగర్భాత్ముల జ్జాత్మలందున్ ననేకాది భూతంబులందున్ అశేషాది దైవంబులందున్ సదా సాక్షివయ్యుండుదంచున్ త్రయీ పద్ధతిన్ కొందరింద్రాదిదేవాభిధానంబులన్ నిక్క మొక్కండవంచున్ మరిం పాంచరాత్రానుసారంబుగా తన్మయత్వంబుతో నల్వురై చెల్వు వాటింతువంచున్ మరిన్ నీవు నారాయణక్షుండవంచున్ శివాక్షుండవంచున్ మరిన్ పెక్కు మార్గంబులన్ నిన్ను నగ్గింతు రెగ్గేమి ఏరుల్ పయోరాశినే రాసులై కూడు క్రీడల్ ఘటాంతర్గతాకాశముల్ తద్ఘటాంతంబులందేకమౌరేఖలోకావధిన్ వీకనే పోకలం పోక ఏకాకివయ్యుండు దీశ కృషానుండు నెమ్మో ముసోముండు భానుండు కన్నుల్ దిశల్ కర్ణముల్ భూమి పాదంబులంభోనిధుల్ కుక్షి శల్యంబులద్రుల్లతాసాలముల్ రోమముల్ గాలి ప్రాణంబు బాహుల్ సురేంద్రుల్ ఘనంబుల్ నఖం నభోవీధి నాకంబు రేలుంబగళ్ళున్ నిమేషంబులంభో జగర్భుండు గర్భంబు వర్షంబు వీర్యంబుగా మండితో దుంబరానోకహానేక శాఖాఫలా పూరితానంత జంతు ప్రకాండంబులీలం ప్రసిద్ధోద రాశిస్థ జంతు ప్రకాండంబుగా నిండియుండున్ మహారూప నీరూపముల్ వెగ్గలం బుగ్గడింపన్లయాంబోధిలో మీను మేనన్ విరోధిన్ నిరోధించి సాధించుమున్ వేదకున్ వేదరాశిల్ ప్రసాదింపవే కైటభశ్రీ మధున్ చక్రివై మొత్తవే ఎత్తవే మందరాగంబు రాగంబుతో కోర్మలీలా పరిష్పందివై పందివై మేదినిన్మీది కింద్రోచి దోషాచరుణ్యంములంగు ములంజిమ్ముచున్ గృమ్మవే దండివై దండివై రోచనిల్చూచి యాచింపవే పెంపవే మేను బ్రహ్మాండమున్నెండవారుండవై రాజవై రాజబింబాస్యకై దుర్మదారిల్ విదారింపవే నొంపవే క్రూరులన్ వాసుదేవాది రూపంబులన్ శుద్ధబుద్ధుండవై వైరిదారాంతరంగంబులున్నంతరంగంబులుంగా కరంగింపవే పెంపుదీపింపవే కల్కిమూర్తిల్ ప్రవర్తించు నిన్నెన్న నేనెవ్వడం నన్ను మాయా విపన్నున్ విషణ్ణున్ ప్రపన్నున్ ప్రసన్నుండవై ఖిన్నతంబాపి మన్నింపవే పన్నగాధీశతల్ప కృపాకల్ప వందారు కల్ప నమస్తే 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 నమః.
ఒక మహా అద్భుతమైన అనుభూతితో యమునా నది మధ్యలో శ్రీమన్నారాయణుని దివ్య మంగళ విగ్రహ దర్శనం చేసిన ఒక భక్తుడు చేసిన స్తోత్రం అన్నమాట. ప్రభు లక్ష్మీవల్లభ, పవిత్రమైన సద్గుణమే నీ ఆకారం. సత్వము రజస్సు తమస్ అనే మూడు గుణాలలో శుద్ధ సత్వగుణంతో ప్రకాశిస్తూ ఉంటావు. ఈ జగత్తు దేనివల్ల పుడుతున్నదో అది కూడా ఆ కారణం కూడా నీవే. కారణమునకు కారణవు, హేతువునకు హేతువు. అందుకే జగద్ధేతు హేతు ప్రకార జగత్తునకు హేతువేదో ఆ హేతువునకు హేతువైన నీకు నమస్కారం. ఈ చరాచర జగత్తంతా ప్రపంచ ప్రళయకాలంలో నశించిపోయినా నీవు మాత్రం నశించిపోకుండా మర్యాకు మీద చిన్న బాలుడివై కుడికాలు బొటనవేలు నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ తద్వారా మళ్లీ ముల్లోకాలని రక్షించే పసిబాలుడి రూపంలో ఉండే కృష్ణ నీకు నమస్కారం. నువ్వు ఉన్నావా అంటే ఉన్నావు, లేవా అంటే లేవు, రూపముందా అంటే ఉంది, లేదా అంటే లేదు. నీకు ఏ రకంగా స్తోత్రం చెయ్యాలో తెలియదు. ఒక కుండలో ఉన్నప్పుడు నీటికి కుండెడు ఆకారమే ఉంటుంది, కాబట్టి అది కుండ అన్నాం. నీటికి ఆకారం లేదు, కుండలో ఉంటే కొండ, చెంబులో ఉంటే చెంబు, మళ్ళీ కుండని పగలగొట్టి సముద్రంలో కలిపితే సముద్రమే. అలాగే ఏ మనిషి రూపంలో అయినా నువ్వు ఉంటావు, ఏ జీవి రూపంలో అయినా ఉంటావు, నీకు ఏ రూపం ఉండదు. ఈ కుండలు, ఈ శరీరాలు పగిలిపోగానే ఆత్మలన్నీ తిరిగి నీలోకే వచ్చేస్తూ ఉంటాయి. నిన్ను కొందరు శివుడన్నారు, విష్ణువన్నారు, ఇంద్రుడన్నారు, ఇంకా ఎవరికి తోచిన మార్గంలో వాళ్ళు స్తోత్రం చేశారు. మహాప్రభు పాంచరాత్రంగా స్మార్తాగమంతో వైఖానసాగమంతో రకరకాల నియమాల ప్రకారం పూజ చేస్తున్నారు, కానీ ఏదైనా చివరికి మార్గం ఏదైనా లక్ష్యం మాత్రం నీవే. సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. ఏ దేవుడి గురించి చేసిన నమస్కారమైనా కేశవ నిన్నే చేరుతుంది. మార్గాలు తేడా, కొంచెం ఆలస్యం అవ్వచ్చు, ముందవ్వచ్చు తప్ప. ప్రభు చరాచర జగత్తంతా నశించిపోయినప్పుడు, లోకాలు నీలో ఉన్నప్పుడు నీలో ఉండాలంటే భక్తి శ్రద్ధలతో మానవుడు ఏదో ఒక మార్గాన్ని పట్టుకుని నిన్ను పూజించాలి. ఒకటా రెండా ఎన్ని రూపాలున్నాయి నీకు. ఒకప్పుడు మత్స్యావతారం ఎత్తావు, సోమకాసురుని సంహరించావు, వేదాలు ఉద్ధరించావు, కూర్మావతారం ఎత్తావు, కొండని పైకెత్తావు, పందివయ్యావు, మేదినిని రక్షించావు, హిరణ్యాక్షుణ్ణి భక్షించావు, హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి స్తంభంలోంచి బయటకు వచ్చావు, దండివైరోచని చూచి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి మూడు అడుగులు అడిగావు, వామనుడివై మొత్తం ఆక్రమించావు, పరశురాముడివయ్యావు, రాముడివయ్యావు, కృష్ణుడివయ్యావు, బలరాముడివయ్యావు, భవిష్యత్తులో శుద్ధ బుద్ధుడివై ఆ తర్వాత కల్కిమూర్తిగా ప్రవర్తించబోతున్నావు. ఇలా అనేక అవతారాలు ఎత్తి జగత్తుని రక్షించే నీకు ఒకటా రెండా సముద్రంలో కెరటాలు లేచినట్టుగా నిరంతరం అవతారాలు, సద్గుణాలు వస్తూనే ఉంటాయి. అవి మేము లెక్క పెట్టలేము. నేను ఇప్పుడు ప్రస్తుతం విషణత్వంలో పడ్డా, అజ్ఞానంలో పడ్డా, నేనెవరినో తెలుసుకోలేకపోతున్నాను. నీ రూపమేమిటో అర్థం కావడంలా భయం వేస్తోంది. ఈ అద్భుతమైన విశ్వరూపం చూస్తే నా కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. ఈ కాంతిని తట్టుకోలేకపోతున్నాను. ఇలా ఆపన్నుడనయ్యనున్న నన్ను ఓ పన్నగాధీశ తల్ప నీ దయతో కల్పవృక్షంలాగా నన్ను రక్షించు. నీకు నమస్కారం, నీ కొరకు నమస్సో, నీ కొరకు నమస్కారం అని భక్తితో స్తోత్రం చేసి, ఎంత జ్ఞానిని, ఇంతకాలం సంసారంలో పడ్డానన్నాడు ఆయన. ఇంకా జ్ఞానం వచ్చాక ఇవన్నిటి మీద దృష్టి పోతుంది. కలలం బోలెడి పుత్రమిత్ర వనితాగారాది సంయోగముల్ జలవాంఛారతి ఎండమావులకు నాసల్ సిక్కు చందంబునన్ తలతున్ సత్యములంచు మూఢుడ వృధాతత్వజ్ఞుడం నాకు నీ విలసత్పాదయుగంబు చూపి కరుణం వీక్షింపు లక్ష్మీపతి. ఈ సంసారం కలల వంటిది. ఒక వ్యక్తి హాయిగా పడుకుని నిద్రపోతున్నట్టే పేవ్మెంట్ మీద, ప్లాట్ఫారం మీద, వాడి కల వచ్చింది. వాడు రోజు ముష్టెత్తుకుంటాడు, ఆ పూట బాగా నాలుగు బూరెలు దొరికాయి, హాయిగా తిని ప్లాట్ఫారం మీద పడుకుని నిద్రపోతుంటే వాడి కల వచ్చింది. హఠాత్తుగా తెల్లగడ్డం ఆయన, ఒరే ఈ తలపాగాతో నేను కష్టంగా ఉందే, పిఎంగా ఉండలేకపోతున్నానరా, నేను రిజిగ్నేషన్ ఇచ్చాను, రేపటి నుంచి నువ్వే పిఎం అన్నట్ట. వీడు ఆనందపడిపోయాడు, అమ్మయ్యా ఈ అసలైన మనమోహనుణ్ణి నేనే అనుకుని ఆనందంతో నేను ప్రధానమంత్రి అయ్యాను అనుకుంటూ ఉన్నట్ట. ఆ తర్వాత ప్రధానమంత్రికి వచ్చే భోగాలన్నీ వచ్చినట్టు, ఏవో ట్యాక్సీలు వచ్చినట్టు, ఆయుధాలు వచ్చినట్టు, అందరూ పొగుడుతున్నట్టు, ఎంపీలందరూ వచ్చి కాళ్ళ మీద పడి ఈయన కాళ్ళు పీకుతున్నట్టు, పదవులు ఇమ్మన్నట్టు కలవస్తోంది పాపం. ఇంతలో ఎవడో డొక్కలో పొడిచాడు, ఏ ప్రధానమంత్రిని డొక్కలో పొడుస్తున్నవాడు ఎవడ్రా అనేసరికి అవతలవాడు లే అని ఇంకో పోటు పొడిచాడు. మరే వీడిని డిస్మిస్ అనబోతూ ఉంటే కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగుండే బీట్ కానిస్టేబుల్ నాలుగు బీట్ చేశాడు వీడిని. కళ చెదిరిపోయింది. అరే నేను ప్రైమ్ మినిస్టర్ని అయ్యాను కదా, వీడెందుకు వచ్చాడంటే పాపం ఇదంతా కళని అర్థమైంది. వీడు పేవ్మెంట్ మీదే ఉన్నాడు, పేవ్మెంట్ మీద ఉన్నవాడిని చావు దెబ్బలు కొడుతున్నాడు వాడిని. ఇంతే. అందుకని ఇప్పుడు ఏమన్నాడు అక్రూరుడు, కలలంబోలడి పుత్రమిత్ర వనితాగారాది సంయోగముల్. కొడుకులు, భార్య, భర్త, ఇళ్ళు, సంపదలు, ఈ వైభవాలు, ఈ అద్భుతమైన కీర్తులు, ఇవన్నీ కలల వంటివి. కలలో వచ్చిన వస్తువు కల చెదరగానే చెదిరిపోతుంది. చూసాక ఇప్పుడు మనకి ముష్టాడి కళ్ళలో వచ్చినవన్నీ కళ్ళు తెరవగానే పోయాయి, మళ్ళీ కుళ్ళబడవడమే మిగిలింది. అలాగే కళ్ళ ముందు మనం చూస్తూ ఉండగా కోటీశ్వరులు అనుకున్న వారు చెప్ప చేత పట్టుకుని వెళ్ళవచ్చు. మహాద్భుత కీర్తితో ఉన్నవాడు అపకీర్తి పాలవ్వచ్చు, లేదా అపకీర్తితో ఉన్నవాడు కీర్తి పొందవచ్చు, దరిద్రుడు కోటీశ్వరుడు అవ్వచ్చు, ఆయుర్దాయం ఉందనుకున్నవాడు నశించవచ్చు, నశించేవాడికి ఆయు ఉండొచ్చు, ఇల్లు లేకుండా పోవచ్చు. అసలు ఎంత మాట నడిండి అయినా నిన్నటిదాకా మన పక్కనుందండి మా ఆవిడ లేదని ఏడుస్తున్నాడా? అది మొట్టమొదటి ఎత్తుకున్నాడు. పుత్ర, మిత్ర, వనిత, భార్య, భర్త, ఆగారం, ఇల్లు. నిన్నటిదాకా సొంతింట్లో ఉంటాడు, ఇవాళ అద్దెగొంపలోకి వెళ్ళచ్చు. నిన్నటిదాకా అద్దెగొంపలో ఉండొచ్చు, ఇవాళ సొంత ఇంట్లోకి రావచ్చు. ఇవన్నీ కలలంబోలెడి, కలల వంటివి. అందుకే వీటికి ప్రాముఖ్యమివ్వడు జ్ఞాని. ఏమో ఏం జరుగుతుందో తెలియచ్చు. మన కళ్ళ ముందు ఎంతమంది ఇక్కడ ఉన్నారు, ఎంతమంది వెళ్ళారు, మరి అందరు రాబోతున్నారు. భూమి నాదంటే భూమి పక్కన నవ్వుతుంది కనుక. నీ పిచ్చాడా, నీదంటావు, నీ ముందు కొన్ని కోట్ల మంది యుగయుగాలుగా వెళ్ళారా, నువ్వు వెళ్ళిపోతావరా, రేపు నీ స్థానం ఎక్కడో అంటుంది. ఇటువంటి వాటిని అజ్ఞానంలో పడి ఎండమావుల వెంట వేసవి కాలంలో మంచినీళ్లనుకుని పడి నశించినట్టుగా, జలవాంఛారతి ఎండమావులకు నాసలు చిక్కుతందన్ బునన్. వేసవి కాలంలో ఇసుక పొరలు కళ్ళకి ఎలా కనబడతాయి, నీళ్లల్లా కనబడతాయి. అవి నీళ్లు కావు, ఎండమావులు, మరీచికలు. ఇవి వీడు వీచికలు అనుకుని మంచినీళ్ళు అనుకుని వెంటబడతాడు, చివరికి వడగొట్టి చచ్చిపోతాడు. ఎండమావుల వెంట నీళ్ల కోసం అజ్ఞాని పడినట్టుగా లేని సుఖాలకి, లేని భోగాలకి, లేని సంపదల్ని ఉన్నాయి అనుకుని ఇంతకాలం అందులో ఉన్నాను. అసలు సుఖం ఏమిటో ఇప్పుడు తెలిసింది. నీ రూపం సత్యం, నీ నామం సత్యం, నీవు సత్యం, నీవు చెప్పే కథలు సత్యం. నీ కథలని మహానుభావులు ఈ సిద్ధార్థ అకాడమీలో చెబితే అవి మాత్రమే సత్యం, అవే మిగిలేవి ఇవన్నీ మిగలవని అర్థమయ్యింది. నేను తలతున్ సత్యములంచు మూఢుడ, మూర్ఖుణ్ణి గనక ఇవి సత్యం అనుకున్నాను. వృథాతత్వజ్ఞుండను, పనికి మాలని పండితుణ్ణి. ఇంతకాలం పండితుణ్ణి అనుకున్నాను, నాకేమీ రాదని అర్థమయ్యింది. ఇంక నాకేమీ వద్దు. నీ విలసత్పాద యుగంబు చూపి కరుణన్ వీక్షింపు లక్ష్మీపతి, నీ దివ్య పాదపద్మములు, ప్రకాశిస్తున్న పాదపద్మాలు నాకు చూపించు, వాటిని సేవించుకుంటూ బతుకుతాను, ఇంక ఏమీ వద్దు అన్నాడు. అలా అనగానే ఆ రూపం అదృశ్యమైపోయింది. 48 నిమిషాలు ఉన్నాడు నీటిలో ఆయన. ఒత్తప్పుడు ఎవడన్నా నీళ్లలో మునిగి 48 నిమిషాలు ఉంటే వాడికి దండేసి దండం పెట్టచ్చు. ఆయన నీళ్లలోంచి బయటికి లేచి కృష్ణ వాసుదేవ అని ఒక అద్భుత అపూర్వ ఆనందంతో రథం దగ్గరికి రాగానే, ఈ కృష్ణుడు కొంటివాడు కదా, ఇదేమిటయ్యా, నీళ్లు పక్కనున్నాయి, నీళ్లల్లో మునిగి పైకి లేవవు, ఏమైపోయావో, కనిపించటలేదని ప్రకటన ఇద్దామనుకున్నాను, ఇంతసేపు ఏం చేసావు అన్నట్టు పైగా. జలములు చేరువనున్నవి, నీళ్లు పక్కనే ఉన్నాయి, తలపోయగా నీవు పోయి తడవయ్యే, నువ్వు చూస్తే వెళ్ళి చాలాసేపు అయిపోయింది. నదీ జలముల నభమున ధరణిం కలుగని చోద్యములు నీకు కానంబడినే. ఈ నీళ్లలో ఇంతసేపు ఉన్నావంటే ఏదో కారణం ఉండాలి. ఆకాశంలో కానీ భూమి మీద కానీ నీవు ఇంతకు పూర్వము ఎప్పుడూ చూడని వింతలు కానీ విశేషాలు కానీ నీటిలో కనబడ్డాయా? నీటిలో ఏదైనా విశేషం పైన కింద కనబడనిది కనపడిందా? కనపడకపోతే ఎంతసేపు ఉండవే అన్నాడు. నా విశ్వరూపం బాగుందా అని అడగచ్చుగా, మళ్ళీ ఇదో వ్యంగ్యం. అదే భగవంతుడి కొంటితనం అంటే. మరి ఆయన ఇంతకంటే కొంటివాడు. భగవంతుని దర్శనం అయ్యాక చమత్కారం ఆయనకి రాదా? ఏం చెప్పమంటావు కృష్ణ? నీలోన లేని చోద్యములే లోకములందు చెప్పరీశ్వర, నీటన్ నేలన్ నింగి నీవున్నవే, నీలో చోద్యంబులెల్ల నెగడు మహాత్మా. కృష్ణ, నువ్వేమో పైన కింద లేనివి ఏమన్నా నీళ్లలో ఉన్నాయి అంటావు, అసలు నీలో లేని కొత్త వింత ఈ సృష్టిలో ఎక్కడైనా ఉంటుందా? ఆకాశంలోనూ నువ్వే, నేల మీద నువ్వే, నీళ్లల్లోనూ నువ్వే, ఎక్కడ చూసినా నువ్వే, అంతా నువ్వే అన్నాడే కానీ నీ విశ్వరూపం చూశానని చెప్పలా. అంతా నువ్వేలే, సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు అన్నమాట చెప్పకుండానే. ఇప్పుడు అర్థమైంది. సరే అయితే రథం తోలన్నాడు. రథం ఎక్కి మహావేగంగా మధురా నగరం దగ్గరకి అడుగుపెట్టారు. వీళ్ళు అడుగుపెట్టే సమయానికి సరిగ్గా అక్కడ పెద్ద ఆర్చి ఉంటుంది, మధుర అని బోర్డు. ముందొచ్చేశారట నందుడు మొదలైన వాళ్ళు, గోపాలకులు, నడిచొచ్చిన వాళ్ళు, ఎడ్ల బళ్ళ మీద వచ్చిన వాళ్ళు ముందెళ్ళిపోయారు. ఎందుకని, 48 నిమిషాలు నీళ్లలో మునిగి రథం ఆపి కూర్చోవడం వల్ల. ట్రాఫిక్ జాములో కారు ఇరుక్కుపోతే నడిచేవాడు ముందెళ్ళిపోయాట. అలా వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళంతా, కృష్ణ ఇంత ఆలస్యమైంది ఏమిటి, నీకోసం ముందే వచ్చి కార్చు కాసు కూర్చున్నామన్నారట. ఆయన చిరునవ్వు నవ్వాడు. ఇక్కడ నేను ఎందుకు ఇక్కడ దాకా చెబుతున్నానంటే, మధురానగర్ ప్రవేశంతో ఆపేస్తున్నాం అనుకోండి, ఇంత విశ్వరూపం చూపించాడు ఆయన, పులకించి అద్భుత స్తోత్రం చేశాడు. అలా స్తోత్రం చేసిన ఆయన మధురలోకి అడుగు పెట్టగానే సరిగ్గా నగర ప్రాంగణం దగ్గరికి రాగానే రథం ఆపి, కృష్ణ ఒక్క కోరిక కోరుతున్నాను అన్నట్ట. ఏమిటా కోరికో తెలుసా? నా ఇంటికి విచ్చేయుము, నా ఇంటికి దయచెయ్యవయ్యా, ఎందుకని అంటే నా ఇల్లు ఇంతకాలం అపవిత్రంగా ఉంది కంసుడి లాంటి దుర్మార్గులు అడుగు పెట్టడం వల్ల.
నీ యంగిరి సరోజరేణు నికరము శోకన్ నా ఇల్లు పవిత్రం బగు శ్రీయుత నీ భటుని పెద్ద చేయల్దగదే.
అసలు ఎంత ఆర్తితో అడిగాడు, నా ఇంటికి రా, నీ కాలి కింద ఉన్న నీ కాళ్ళు పద్మాలన్నాడు, పద్మాలలో పుప్పుడు ఇంట్లో పడినట్టుగా నీ పాద పద్మాల కింద ఉన్న ధూళి నా ఇంట్లో పడితే నా ఇల్లు పవిత్రమవుతుంది. శాస్త్ర ప్రకారంగా మహాత్ములు ఎవరైనా గొప్పవాళ్ళు వస్తే వాళ్ళు కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రావాలి, వాళ్ళ కాలి కింద ధూళి ఇంట్లో పడితే ఇల్లు పవిత్రమవుతుంది. అందుకే పండితులు పౌరాణికులు వస్తే ఇంటి లోపలికి తీసుకెళ్లి కాళ్ళు కడుగుతారు, తక్కిన వాళ్ళని కాళ్ళు ధూళి ఇంట్లో పడితే ఇల్లు దుమ్ము కొట్టుకుపోతుంది. అందుకని ఒరే బయటే కాళ్ళు కడుక్కురా అనాలి. నీ కాలి కింద దుమ్ము నా ఇంట్లో పడితే నా ఇల్లు పవిత్రం బగు శ్రీయుత ఓ లక్ష్మీ వల్లభ నీ భటుని పెద్ద చేయం తగదే. నీ సేవకుణ్ణి నువ్వు నా ఇంట్లో అడుగు పెడితే నా ఇల్లు పవిత్రం అవుతుంది కనుక నేను గొప్పవాణ్ణి అవుతాను కనుక రేపు గర్వంగా చెప్పుకుంటాను. నా ఇంట్లో అడుగుపెట్టి నన్ను అనుగ్రహించవా, నాకు గొప్పతనం ఇవ్వవా అంటే ఎంత విశ్వరూపం చూపించిన ఈయన ఇప్పుడేమన్నాడో తెలుసా, ఇది కుదరదపమ్మన్నాడంతే.
యదుకుల విద్వేషణుడై మదమున వర్తించు కంసు మర్దించి భవత్ సదనంబు చూడవచ్చద పొద ఈ చందనము కొనుచు పురమున కనక.
ఇప్పుడు ఎవరింటికి రాను, యాదవ కులం మీద ద్వేషంతో ఉన్న కంసుడిని చంపితే కానీ ఎవరింటికి వెళ్ళకూడదు, అయినా పిలిచినంత మాత్రం చేత అందరిళ్ళకి వచ్చేస్తామా, సమయం రావాలి దేనికైనా, కాబట్టి అప్పటిదాకా ఎదురు చూడు, ఏదో ఒకనాడు వస్తాను, అప్పటిదాకా మారు మాట్లాడకుండా రథం తోలుకుని కంసునికి మేము వచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి కన్ఫర్మేషన్ ఇచ్చి నీ దారి నువ్వు పో అన్నాడు. ఇందులో అంతరార్థం కనిపెట్టండి, ప్రతివాడు మా ఇంటి గురువుగారు వచ్చేయాలి దేవుడు వచ్చేయాలన్నంత మాత్రం చేతరాడు, చూచి ఆనందించడమే, సమయం రావాలి దేనికైనా. అందరిళ్ళకి దేవుడు ఏకకాలంలో పెడితే ఆయనకి వచ్చే ఇబ్బందులు ఆయనకు ఉంటాయి కనుక, అంత తేలిగ్గా దొరకకూడదు కనుక, కర్మ పరిపక్వం అవ్వాలి కనుక. అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ రథం దిగి ఆయన్ని రథం తోలుకు పొమ్మన్నాడు. ఆయన వెళ్ళిపోయి కంస వచ్చారు మన వాళ్ళని చెప్పాడు. ఈయన రథంలో రథం విడిచిపెట్టి కాలినడకన తోటి పిల్లలతో తిరిగాడు మధురా నగరం. ఆ తిరిగినప్పుడు భక్తులు ఆయన్ని చూచారు, దాంతో పూర్తి చేసుకుందాం అనమాట వాళ్ళు మనం. ఈయన నగర వీధుల్లో తిరుగుతున్నాడు కదా, ఆ వీధుల్లో తిరుగుతూ ఉంటే నగరంలో ఉన్న ఆడవాళ్ళకి అందరికీ తెలిసిపోయింది, కృష్ణుడు వచ్చాట, మహాసుందరుడు వచ్చాట, ఇంతకాలం ఆయన గురించి విన్నాం, ఆయన్ని చూద్దాం అని ఒక ఆవిడ ఇంట్లో స్నానం చేస్తున్నావిడ స్నానం విడిచిపెట్టి మధ్యలో వచ్చేసి ఒకసే బట్టలు కట్టుకోండి నీ మొహం తగలయ్యా ముందు ఆ కృష్ణుడు వెళ్ళిపోతాడని బట్టలు కట్టుకోకుండా వచ్చేసింది ఒక ఆవిడ, నీళ్లు నెత్తి మీద గుమ్మరించుకుని వచ్చింది ఒక ఆవిడ, చీర కట్టి కట్టక వచ్చింది ఒక ఆవిడ, పిల్లవాడికి పాలిస్తున్నావిడ పిల్లవాడిని కింద పారేసి వచ్చిందన్నారు ఒక ఆవిడ, ఒక ఆవిడ కాళ్ళు ఒత్తుతోందిట భర్త గారికి, ఆ కాళ్ళు ఢామ్మని మంచం మీద పారేసింది, బాబు అయిన అక్కడ అన్నాడు, ఈ కాళ్ళు తర్వాత చూద్దాం అక్కడ ఆయన వెళ్ళిపోతాడు రా బాబు అని భర్తను వదిలిపెట్టి వచ్చింది కాళ్ళు బాది. ఈ విధంగా బిడ్డలకు పాలు పోసియు పొయ్యకయు నీళ్లు ఆడియు ఆడకయు పువ్వులు ముడిచియు ముడువకయు పతులకు సేవలు చేసియు చేయకయు ఇలా వచ్చారని రాశాడు పెద్ద వచనంలో పోతన గారు. అంటే ఎంత శ్రద్ధ ఎంత భక్తితో వచ్చేశారో వాళ్ళు ఆలోచించండి. మేడల మీద మిద్దెల మీద అరుగుల మీద వీధుల్లోకి చేరి ఆ కృష్ణుని చూచారు. నంద తపఃఫలంబు సుగుణంబుల పుంజము గోపకామిని బృందము నోము పంట సిరివిల్దు దయాంబుధి యోగి బృందముల్ డెందములందు కోరెడు కడింది నిధానము చేరవచ్చే. ఓ సుందరులారా ఓ సుందరులారా రెండు చన్ని చూతము కన్నుల కోర్కి తీరగన్. నందుడు తపస్సు చేస్తే ఆ తపస్సుకి ఫలితంగా వచ్చాట సుగుణాల రాశిట, గోపికలు నిరంతరం హృదయంలో కోరుకునే పరమాత్మట, లక్ష్మీ వల్లభుట్ట దయాసముద్రుట్ట, యోగులు నిరంతరం తపస్సు చేసి హృదయములో ఆయన కాళ్ళు పెడితే చాలు లేదా ఆయన పాదపద్మాల ధూళి హృదయంలో పెడితే చాలు అని కోరుకునే పెద్ద నిధిట ఇవాళ మనవురు వచ్చాట. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం, క్షణం ఆలస్యమైతే ఆయన దొరుకుతాడో దొరకడో ఎదురుగుండా వచ్చినప్పుడే పట్టుకుని దర్శనం చేసుకుందాం అనుకుంటూ అందరూ వచ్చారట. అటువంటి కృష్ణ పరమాత్మ నిరంతరం మీ ఇంట్లో అడుగుపెట్టుగాక అని మంగళాశాసనం చేస్తూ, నేను చెప్పినట్టుగా ఈ భాగవతం నాకు 128 రోజులు చెబితేనే ఏదో కొసమెరుపుగా అయ్యింది కనుక మీకు వరం, ఒకసారి బాలకృష్ణ గారు వచ్చారండి రాలేదే ఇంకాను, వారు పాదర్తి బాలకృష్ణగారు ఒక్కసారి వేదిక మీదకి రమ్మని కోరుతున్నాను. వారు మా ప్రణవపీఠం తర్వాత తరఫున ఇన్నాళ్లుగా 98 నుంచి మిమ్మల్ని అందరినీ యాత్రలకి తీసుకువెడుతున్న వారు వారు. ఆయనతో మా బ్యాచ్తో యాత్రకు వచ్చిన ఒక పుణ్యాత్మురాలు ఉన్నారు ఇక్కడ, మూడో లైన్లో ఉన్నారు. అవండి ఒకసారి లేవండి, మీరే మీరు వస్తున్నారు కదా మాతో యాత్రలకు ఎప్పుడును. ఎలా ఉంది మీకు యాత్ర? అదే అది ఆవిడ దాదాపు 14 సంవత్సరాలుగా జరుగుతున్న మా యాత్రకి నిత్యం భక్తురాలు, విజయవాడ భక్తురాలు. ఇలా ఎంతోమంది యాత్రను చూచి పులకించిపోయారు. మా శిష్యులను చెప్పుకోవడానికి గర్వం నాకు, ఆనందం అన్నమాట. ఆయన యావజ్జీవితం తీర్థయాత్రల కోసం వినియోగిస్తున్నవారు. హాయిగా గురువుగారు చెబితే దూకంటే దూకుతారు. అటువంటి మహానుభావుడైన పాదర్తి బాలకృష్ణ గారు, మరొక శిష్యుడు రామ్మోహన్ గారని వీరిద్దరూ ఈ మధ్యకాలంలో బాగా చేసి పెడుతున్నారు. ఇప్పుడు రేపు 31 కానీ సెప్టెంబర్ 1 బయలుదేరి నైమిషారణ్యంలో భాగవత సప్తాహం చేస్తున్నాం. ఆ తర్వాత నేపాల్ యాత్ర చేసుకుని వాల్మీకాశ్రమం కాన్పూర్ దగ్గర ఉంది, బిఠూర్ అంటారు దాన్ని, లవకుశులు పుట్టిన స్థలం, గంగానదీ తీరం, ఇదే మన ఆశ్రమంబు అని వాల్మీకి చదివినటువంటి స్థలం. అవన్నీ చూపించి తీసుకొచ్చే యాత్ర 1 ప్రారంభమవుతుంది. మీరు చాలామంది నిర్వాహకులను చూడాలని కోరారు కనుక ఇవాళ అనుకోకుండా ఆయన వచ్చారు. మీరు యాత్రకి రాదలిస్తే వారి ఫోన్ నెంబర్ తీసుకుని వారిని సంప్రదించి రాదలిచిన వాళ్ళు. ఎంచేతంటే మా యాత్ర అనేసరికి బాగా డిమాండ్ ఎక్కువైపోయి తీసుకెళ్ళలేకపోతున్నాం. కిందసారి 400 మంది వచ్చేసారు ఒకేసారి. అందువల్ల ప్రారంభావస్థలో వచ్చిన వారిని మాత్రమే తీసుకెడతాం. మ్యాక్సిమం 200 దాటితే నిర్వహణ కష్టం మాకు. ఇప్పుడు 1000 వచ్చేస్తే వాళ్ళు భరించాలి కదా. అలాంటి వాళ్ళు విజయవాడకి ఈసారి ప్రాధాన్యం ఇవ్వడం కోసం వారిని ఒకసారి పరిచయం చేశానన్నమాట. ఎందుకంటే విజయవాడలో నాకు ఒక అనుబంధం. 1987 హిందీ పండిట్ ట్రైనింగ్ అయ్యాను మాచివరంలో. ఇక్కడ నాకు ఇక్కడ ఎవరూ క్లాస్మేట్స్ లేరు విజయవాడలో. ఎవరైనా నా స్నేహితులని చెబితే అబద్ధం, ఎందుకంటే నేను చదువుకున్నదంతా వేరు. ఇక్కడ చదువుకున్న క్లాస్మేట్స్ ఆయా ప్రదేశాల్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి చదివిన ప్రతి మిత్రుణ్ణి నేను ఎంతకాలమైనా గుర్తుపట్టగలను. భగవంతుడి దేవుల నాకు మిత్రులంటే అంత అభిమానం కనుక. ధారణాశక్తి అంటే ఏమిటో మీరు చూశారు కదా. పుస్తకం అక్కర్లేకుండా ఎన్ని పురాణాలైనా చూడగలిగిన ఆ అనుగ్రహం పరమేశ్వరి కటాక్షం. అది అమ్మ జగన్మాత తప్ప నాదేమీ లేదు. మరొక్కసారి మీకు ఎప్పుడో ఒకప్పుడు మరొక కార్యక్రమం ఇస్తాం. ప్రతి సంవత్సరం మాత్రం 1 వారం సదాకీర్తి గారిది, ఆవిడ, నేను, మా యశోద, శ్రీకృష్ణుల బంధంలాగా, ఒకుళమాలిక, వెంకటేశ్వర బంధంలాగా ఆ బంగారు తల్లికి మాత్రం కేటాయించడం జరిగింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.